ఈ రోజు నుండి మనం మహాభారతం సౌక్తిక పర్వాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, ఈ తొమ్మిదింటిని చెప్పుకున్నాం. అందులో ఆది పంచకం అనేటువంటి ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వాల్ని, యుద్ధ పంచకంలో ఉన్నటువంటి ఐదింటిలో భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాల్ని చెప్పుకున్నాం. ఇప్పుడు యుద్ధ పంచకంలోనే ఈ సౌక్తిక పర్వం. ఇదొక విచిత్రమైనటువంటి పర్వం. ఇక్కడ జరిగినటువంటి యుద్ధం కూడా విచిత్రమైనటువంటి యుద్ధం, యుద్ధంగా అనేటువంటి యుద్ధం. సౌక్తిక అంటే సుప్త అంటే నిద్ర. సౌక్తిక అంటే నిద్రించేటువంటి వాళ్ళు. అంటే సుషుప్తి అంటే గాఢ నిద్ర అని మనకు తెలుసు. అలాగనే సుప్త, సుప్త నుంచి వచ్చిందే సుషుప్తి. సుప్త అంటే మామూలు నిద్ర, సుషుప్తి అంటే గాఢ నిద్ర. కాబట్టి ఏమయ్యేటువంటి సమయంలో అందరినీ కూడా గొంతులు కోసి చంపినటువంటి ఈ కథ ఈ సౌక్తిక పర్వంలో వస్తుంది. ఈ సౌక్తిక పర్వానికి నిజంగా అశ్వత్థామ పర్వం అని పేరు పెట్టారు. ఎందుకని ఎందుకనంటే అశ్వత్థామ యొక్క సేనా నాయకత్వంలో ఈ యుద్ధం జరిగింది. 18వ రోజు రాత్రి పూట. అందుకని అశ్వత్థామ పర్వం అంటే బాగానే ఉంది. ఎందుకనంటే భీష్ముడి నాయకత్వంలో 10 రోజులు జరిగినటువంటి యుద్ధానికి భీష్మ పర్వం అని, ద్రోణుడి నాయకత్వంలో 5 రోజులు జరిగినటువంటి యుద్ధానికి ద్రోణ పర్వం అని, కర్ణుడి నాయకత్వంలో 2 రోజులు జరిగినటువంటి యుద్ధానికి కర్ణ పర్వం అని, శల్యుడి నాయకత్వంలో 1 రోజు జరిగినటువంటి యుద్ధానికి శల్య పర్వం అని పేర్లున్నాయి. కాబట్టి అశ్వత్థామ నాయకత్వంలో జరిగినటువంటి ఈ అర్ధరాత్రి యుద్ధానికి కూడా అశ్వత్థామ పర్వం అంటే బాగానే ఉండేది. కానీ ఎందుకో అలాంటి పేరు పెట్టాలని వ్యాసుడికి అనిపించల. ఎందుకై ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళందరూ సర్వసేనానులు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యులు సర్వసేనానులు అంటే సమస్తమైనటువంటి సేనలకి అధిపతులు. అశ్వత్థామ కూడా సర్వసేనానే అని అనుకోవాలి. కానీ సేన మాత్రం లేదు. సేన లేని సర్వసేనాని ఆయన. ఎందుకంటే ఆయనతో పాటు ఇద్దరున్నారు, కృపాచార్యుడు, కృతవర్మ. ఈ ముగ్గురే ఉంది, నాలుగో వాడు ఎవడు లేడు. అందుకని సేన లేనటువంటి సేనాధిపతి ఆయన. చేసిందేమో యుద్ధము కానటువంటి యుద్ధం. యుద్ధం అంటే ఎదురుగా ఎవడో వస్తాడు, వాడు ఆయుధాలు తీసుకొని, యువతలు వాడు ఆయుధాలు తీసుకొని వస్తాడు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఎవడో ఒకడు చేస్తాడు, ఎవడో ఒకడు బతుకుతాడు. కానీ ఇక్కడ అదేం లేదు. అందుకని ఇది యుద్ధం కానటువంటి యుద్ధం. అంటే అర్ధరాత్రి పూట పడుకొని నిద్రపోయేటువంటి వాళ్ళని చంపేటువంటి యుద్ధం అన్నమాట. కాబట్టి సేన లేదు. అసలు సేన లేనటువంటి సర్వసేనాని ఈ అశ్వత్థామ. యుద్ధం కానటువంటి యుద్ధం చేసినటువంటి వాడు. అందువల్ల అశ్వత్థామ పర్వం అంటే ఇష్టం లేక సౌక్తిక పర్వం అని పేరు పెట్టి ఉండాలి వ్యాస మహర్షి. సరే, మనం ఇంతకు ముందు శల్య పర్వం చెప్పుకున్నప్పుడు చిట్టు చివరిలో 18వ రోజు యుద్ధం జరిగింది. ఆ 18వ రోజు యుద్ధంలో శల్యుడి యొక్క సేనా నాయకత్వంలో తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. మధ్యాహ్నానికల్లా శల్యుడు ధర్మరాజు చేతిలో మరణించాడు. అంటే రోజంతా కూడా యుద్ధం జరగల, మధ్యాహ్నం వరకే శల్యుడు అంటే సేనానాయకుడు మరణించడం జరిగింది. ఆ వెంటనే శకుని, ఉలూకుడు అంటే తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఆ తర్వాత దుర్యోధను అక్కడి నుంచి పారిపోయాడు. ఒక గద మాత్రం తీసుకొని ఏ సేన కానీ ఎవరు సహాయకులు కానీ లేకుండా అతి రహస్యంగా ఒక రథం అంటే ఒక మడుగు దగ్గరికి వెళ్ళి ఆ మడుగు లోపలికి వెళ్ళి జలస్తంభన విద్యతో దాక్కున్నాడు. ఆ తర్వాత పాండవులు ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడికి వచ్చి దుర్యోధను రెచ్చగొట్టి ఎలాగైతే పైకి రప్పించారు. రప్పించిన తర్వాత భీముడితో యుద్ధం జరిగింది. భీమ దుర్యోధనుల మధ్య తీవ్రమైనటువంటి గదాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చివరికి భీమసేనుడు దుర్యోధనుడి యొక్క తొడలు వెనగొట్టి మేళకూల్చేశాడు. సరే, దుర్యోధనుడు ఇలా పడిపోయినటువంటి విషయాన్ని కౌరవ సేనలో మిగిలినటువంటి ముగ్గురు వీరులు కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. కృపాచార్యుడికి మేనల్లుడే అశ్వత్థామ, ద్రోణాచార్యుడు బావ కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు కొడుకేమో అశ్వత్థామ. ఈ కృతవర్మ ఏమో భోజకులానికి సంబంధించినటువంటి వాడు, అంటే శ్రీకృష్ణు యొక్క వంశంలో యదు, వృష్ణి, భోజ, అంధకార నాలుగు ఉన్నాయి. అందులో భోజ వంశానికి సంబంధించినటువంటి వాడు కృతవర్మ, మహావీరుడైనటువంటి వాడు. ఈ ముగ్గురు మాత్రమే మిగిలారు. ఈ ముగ్గురు కూడా దుర్యోధనుడి యొక్క పతనావస్థని తెలుసుకుని ఆయన్ని చూడటం కోసం వచ్చారు. చూచారు అతడి యొక్క పరిస్థితిని, ఎంతగానో దుఃఖించారు. ఎందుకనంటే ఎంతో అహంకారంతో, గర్వంతో, ఎంతో వైభవంతో ఈ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి దుర్యోధనుడు అలా తొడలు వెనగొట్టబడి పడిపోతే, అంటే కాళ్ళు పనిచేయవు, కాళ్ళు మొత్తం కూడా నుజ్జు నుజ్జైపోయినాయి. ఈ పొట్ట భాగం నుంచి పై భాగం వరకే ఉంది. అదిగో ఆ భాగం ఏమో అట్లా వెనక్కి పడ్డది. ఎప్పుడన్నా లేవాలంటే బలవంతంగా రెండు చేతుల మీద బలం పెట్టి పైకి లేవాలి. లేవటం ఎందుకనంటే కాకులు, గ్రద్దలు వస్తుంటాయి ఆ మాంసాన్ని తీర్చి తింటానికి. వాటిని తోలాలి అని అంటే ఎవరు లేరు, ఆయనే తోలుకోవాలి. అందుకని అలా తోలుకుంటూ ఉండేటువంటి సమయంలో ఎటువంటి వాడికి ఎటువంటి గతి ప్రాప్తించింది అని ఎవరికైనా దుఃఖం వస్తుంది ఆ సమయంలో. సరే, ఈ ముగ్గురు కూడా దుర్యోధనుడి యొక్క సేనలో వాళ్ళు కాబట్టి, దుర్యోధనుడికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఎంతగానో విచారించారు, బాధపడ్డారు. అప్పుడు అశ్వత్థామకి మాత్రం తీవ్రమైనటువంటి ఆవేశం వచ్చింది. ఎందుకనంటే అశ్వత్థామ మొదటి నుంచి కూడా దుర్యోధనుడికి సహచరుడిగా ఉన్నాడు, దుర్యోధనుడి యొక్క స్నేహం చేశాడు. అందుకనే అశ్వత్థామకు మాత్రం బాగా కోపం వచ్చింది. అందుకనే ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, ఈ రోజునే శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా పాంచాలనందరినీ కూడా నేను సంహరిస్తాను అని ఒక తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. దాంతో దుర్యోధనుడు ఎంతగానో సంతోషించి, అంటే ఆ సమయంలో కూడా దుర్యోధనుడికి పాండవులకి ఏదైనా కీడు జరిగితే సంతోషిద్దామని అనుకున్నాడు. అది అశ్వత్థామ వల్ల కనుక నెరవేరితే ఇంకా బాగుంటుందిలే అనుకున్నాడు. అందుకనే వెంటనే అశ్వత్థామకి సర్వసేనానిగా పట్టాభిషేకం చేయాలా, ఓ కృపాచార్య ఆ సముద్ర జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చెయ్యి అన్నాడు. ఏం చేయటానికి లేదు ఓపిక. అందుకని కృపాచార్యుడి చేత అశ్వత్థామకి సర్వసేనానిగా పట్టాభిషిక్తం చేశాడు. సరే, ఇంతవరకు మనకి శల్య పర్వం చివరిలో జరిగినటువంటి కథ. అయితే మనం ఇక్కడి నుంచి చెప్పుకునేటువంటి కథకి పునాదిగా అశ్వత్థామ యొక్క మనస్తత్వం ఏమిటో, అలాగనే ద్రోణాచార్యుడి యొక్క మనస్తత్వం ఏమిటో, మరి దుర్యోధనుడి యొక్క మనస్తత్వం ఏమిటో, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి చక్కని అవకాశం కలిగించేటువంటి పర్వం ఈ సౌప్తిక పర్వం. అశ్వత్థామ యొక్క మనస్తత్వం, అశ్వత్థామ యొక్క ఆవేశం, అశ్వత్థామ యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తాయి. తమ యొక్క రాజు దుర్యోధనుడి యొక్క దుస్థితిని చూసిన తర్వాత తీవ్రంగా చలించిపోయినటువంటి అశ్వత్థామ ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఏమని ప్రతిజ్ఞ చేశాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగానే సమస్తమైనటువంటి పాంచాలందరినీ కూడా సంహరించగానే నేను కవచాన్ని విప్పను అని ప్రతిజ్ఞ చేశాడు. సరే, బాగానే ఉంది. ఒకవేళ దుర్యోధనుడి యొక్క ప్రతీకారం ఆంచన తీర్చాలి అని గనక అనుకుంటే, అశ్వత్థామ ఎప్పుడు చేయాలి ప్రతిజ్ఞ, దుర్యోధనుడు జీవించి ఉండగానే చెయ్యాలి, అతనికి ప్రమాదం జరగకముందే చేయాల, ప్రాణావసాన కాలం సమీపించక ముందే చేయాల. అప్పుడు కనుక ప్రతీకారం తీర్చుకున్నట్లయితే అప్పుడు దుర్యోధనుడు మళ్ళీ రాజవుతాడు, అప్పుడు బాగానే ఉంటుంది అంతా. ఒకవేళ అలా పగ తీర్చుకోవటం అధర్మం, అన్యాయం, అక్రమం, దుర్మార్గం అయినా సరే, ఎంత దుర్మార్గం చేసైనా సరే, మళ్ళీ దుర్యోధను సింహాసనం ఎక్కించడం అనేటువంటి ఒక ప్రయోజనం కనుక ఉన్నట్లయితే ఎంతకైనా తెగించవచ్చు అనుకుందాం. కానీ ఇప్పుడు దుర్యోధను యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇంకొంచెం సేపటికో ప్రాణాలు వదిలేస్తాడు. ఏదో ప్రాణాలంటే ఇంకా ఉన్నాయి, కానీ మొత్తం శరీరం అంతా కూడా సిద్ధమైపోయింది, ప్రాణాలు వదిలిపెట్టడం కోసం సిద్ధమైపోయింది. అంటే ఇప్పుడు పగ తీర్చుకుంటే ఎవరికి ప్రయోజనం? పగ తీర్చుకుంటే ఏమిటి లాభం? అంటే దుర్యోధనుడి యొక్క ప్రాణాలు నిలవు. మరి పాండవుల మీద పగ తీర్చుకున్నాడు అనుకో, మరి ఏంటి, ఎవరికి లాభం? దుర్యోధనుడి యొక్క ప్రాణాలు పోయిన తర్వాత పాండవుల్ని చంపినా, తమకి విజయం లభించినా దుర్యోధనుడు రాజ్యం ఏలేటువంటి అవకాశం లేదు. మరి ఎవరి కోసమని ఈ ప్రతీకారం? పోయి ప్రాణాలు పోయే సమయంలోనైనా ఇంకొక ఆలోచన చేద్దాం. దుర్యోధనుడి యొక్క ప్రాణాలు పోవటానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రాణాలు పోయే సమయంలోనైనా తన శత్రువులు గనక మరణించారనేటువంటి వార్త గనక దుర్యోధనుడు గనక విన్నట్లయితే ఎంతో సంతోషంతో, సంతృప్తితోటి, ఆహా నా పగ తీరింది అనేటువంటి భావంతో ప్రాణాలు వదిలేస్తాడు అని ఇలా అనుకున్నప్పటికి కూడా మరి అశ్వత్థామ ఎవరి మీద పగ తీర్చుకుంటారంటున్నాడు? ఎవరిని చంపి పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఎవరిని చంపితే దుర్యోధనుడికి సంతృప్తి కలుగుతుంది? దుర్యోధనుడికి మిత్రుడైనటువంటి కర్ణుడిని సంహరించినటువంటి అర్జునుడిని కనుక చంపితే దుర్యోధనుడికి చాలా సంతోషం, లేకపోతే తన సోదరుడైనటువంటి దుశ్శాసనుడి యొక్క రొమ్ము జీల్చి రుధిరాన్ని తాగినటువంటి ఆ భీమసేనుడిని అన్యాయంగా గదాయుద్ధంలో తన తొడలు విరగబెట్టినటువంటి భీమసేనుడిని, తన సోదరులు 99 మందితో కలిపి 100 మందిని కూడా ఒక్కడే సంహరించినటువంటి ఆ భీమసేనుడిని గనక సంహరించినట్లయితే అప్పుడు దుర్యోధనుడికి ఎంత ఆనందం అంటే పట్టణానటువంటి ఆనందం, రాజ్యం అంతా వచ్చినంత ఆనందం కలుగుద్ది. ప్రాణం పోయినా పర్వాలా, ఎందుకంటే భీముడు అర్జునుడు కనుక చంపితే లేదా ఇద్దరిని కనుక చంపితే మహదానందం కలుగుతుంది. మరి ఇప్పుడు అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు అది లేదు. ఎందుకని? ఇక్కడ అశ్వత్థామ చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటి? శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా సమస్తమైనటువంటి పాంచాలందరినీ కూడా వధిస్తాను అని, అంతేగాని పాండవుల్ని వధిస్తాను అని కాదు, లేదు కనీసం అర్జునుడిని వధిస్తాను లేదా భీముడిని వధిస్తాను అని కాదు. వాళ్ళని వధించడం తన వల్ల కాదన్న సంగతి ఎట్లాగూ తెలుసు, అందుకని పాంచాలని వధిస్తానని చెబుతున్నాడు. మరైతే సర్వ పాంచాలాన్ అనేటువంటి మాట స్పష్టంగా చెప్పాడు. మరైతే పాంచాలను ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ ఏమైనా కిటుకుందా అంటే తన తండ్రిని చంపినటువంటి దృష్టజుమ్నుడి మీద పగ తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పాంచాలందరినీ సంహరిస్తానన్నాడు. తన తండ్రిని అన్యాయంగా చంపినటువంటి దృష్టజుమ్నుడు పాండవులకి సర్వసేనాని, అదిగో వాడిని కనుక చంపినట్లయితే తనకున్నటువంటి పగ తీరిపోద్ది, దుర్యోధనుడి యొక్క పగ కాదు. కాబట్టి అందుకోసం దుర్యోధనుడి యొక్క అనుమతి కోరుతూ ఉన్నాడు. అంటే ప్రధానంగా తన పగ తీర్చుకోవడం కోసమే ప్రయత్నం కాని దుర్యోధనుడి యొక్క పగని తీర్చడానికి కాదనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే అశ్వత్థామకి దుర్యోధనుడి మీద ప్రేమ లేదా, స్నేహం లేదా, అభిమానం లేదా? అంటే ఉన్నాయి. ఎందుకనంటే మొదటి నుంచి కూడా దుర్యోధనుడిని అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు అశ్వత్థామ, కాబట్టి పుష్కలంగానే స్నేహభావం ఉంది, అలాగనే అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఈ పగ ప్రతీకారం అనేటువంటి వ్యక్తిగత శత్రుత్వం అనేటువంటి భావాల మాటన మరుగుపడిపోయి, ఇప్పుడు ఒకళ్ళ ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి, ఒక వ్యక్తిలో చాలా మంచి లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ ఏదో ఒక చెడ్డ లక్షణం కనుక ఉన్నట్లయితే ఆ మంచి లక్షణాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. చిన్నప్పుడు మనకి ఒక మాట అంటారు, బిందెడు పాలల్లో ఒక వేపకాయ కనుక వేస్తే ఆ పాలన్నీ కూడా పనికిరాకుండా పోతాయి. ఆ పాలన్నీ మంచియే, కానీ ఒక వేపకాయ వేసినప్పటికల్లా పాలన్నీ కూడా చేదెక్కిపోతాయి. అదే ప్రకారంగా ఒక వ్యక్తిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చెడు లక్షణం కనుక ఉన్నట్లయితే దానితో ఈ మంచి లక్షణాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. దీన్ని చెప్పుకుంటారు కానీ దాన్ని చెప్పుకోరు. చూడండి, రామాయణంలో రావణాసురుడు ఉన్నాడు, పరమ భక్తుడైనటువంటి వాడు రావణాసురుడు. ఆ విషయం కూడా రామాయణం చదివినటువంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది. అలాగనే గొప్ప పండితుడు, గొప్ప పరిపాలనా దక్షుడు, మహావీరుడైనటువంటి వాడు అయినప్పటికీ కూడా ఇన్ని మంచి లక్షణాలున్నా ఈ పరస్త్రీ వ్యామోహం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ సీతాదేవిని అపహరించడం, దాని ద్వారా తన నాశనాన్ని తానే కొని తెచ్చుకోవటం ఏదైతే ఉందో, దాని కారణంగా మంచి లక్షణాలన్నీ మట్టి కొట్టుకుపోయి రావణాసురుడు అనగానే దుర్మార్గుడు అనేటువంటి మాట వచ్చింది. కానీ ఎన్నో మంచి లక్షణాలున్నా అవన్నీ కూడా బయటికి రాలా. ఆ మంచి లక్షణాలన్నీ కూడా అతనికి ఉపయోగపడలేదు, ఇతరులకి ఉపయోగపడలేదు. అదేవిధంగా భారతంలోకి వస్తే కర్ణుడు ఉన్నాడు, ఇతడు కూడా మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడే, అన్ని చెడ్డ లక్షణాలు కాదు, ఇతడిలో మంచి లక్షణాలు ఉన్నాయి. బ్రాహ్మణుడైనటువంటి వాడు ఏది అడిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు, అలా అప్పటి వరకు ఇచ్చినటువంటి వాడు. ఇక ప్రాణ స్నేహితుడి కోసం నా ప్రాణాలైనా వదిలేస్తాను, అంటే దుర్యోధను కోసం నా ప్రాణాలైనా వదులుతాను అని అనేక సందర్భాల్లో అన్నటువంటి వాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఈ మంచి లక్షణాలు ఏవి కూడా అతడి జీవితంలో అతడికి ఉపయోగపడలేదు, ఇతరులకి ఉపయోగపడలేదు. ప్రాణ స్నేహితుడి విషయంలో కూడా అతను ఎలా ప్రవర్తించాడో, అంటే ప్రాణ స్నేహితుడైనటువంటి దుర్యోధనుడి కోసం ప్రాణాలు వదులుతానన్నటువంటి కర్ణుడు ఏ రకంగా ప్రవర్తించాడు, అతని యొక్క మాటలు గాని అతని యొక్క ప్రవర్తన గాని అన్ని కూడా సందేహాస్పదం. పరశురాముడు శాపం పెట్టాడు, పరశురాముడి దగ్గరికి పోయి విద్యలని నేర్చుకున్నాడు, నీకు బ్రహ్మాస్త్రం గుర్తురాదన్నాడు, ఆయన శాపం పెట్టాడు. మరి ఇక్కడ దుర్యోధనుడితో చెప్పాడా, ఆ బ్రహ్మాస్త్రం నాకు గుర్తురాదా, ఎంతకాలం నేర్చుకున్నారు కానీ ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పాడా? చెప్పలా. సరే, బ్రాహ్మణుడు శాపం పెట్టాడు, తీవ్రమైనటువంటి యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోద్ది అని చెప్పాడా? అది దుర్యోధనుడితో ఎప్పుడు చెప్పలా. కుంతిదేవికి ఒక మాట ఇచ్చాడు, యుద్ధంలో ఎప్పుడైనా సరే అర్జునుడు తప్ప మిగిలినటువంటి నలుగురు సోదరులు కూడా నా చేతికి చిక్కినా సరే, అవకాశం వచ్చినా సరే వాళ్ళని నేను సంహరించను, అర్జునుడో నేనో ఎవరో ఒకరు మాత్రమే మిగులుతాం, నేను కనుక చనిపోతే నీ ఐదుగురు పాండవులు నీకుంటారు, అర్జునుడు కనుక పోతే నేను వస్తాను నాతో పాటుగా ఐదుగురు ఉంటారు, నీకెప్పుడు కూడా ఐదుగురే ఉంటారు అని చెప్పినటువంటి వాడు కర్ణుడు. అలా చెప్పి ఆ విషయాన్ని దుర్యోధనుడికి ఏమైనా చెప్పాడా? కుంతికి ఇచ్చినటువంటి మాటల గురించి చెప్పనే చెప్పలా. మరి అర్జునుడినైనా చంపుతాను మిగిలినటువంటి వాళ్ళని వదిలిపెడతానని చెప్పకపోతే పోయింది, అర్జునుడిని చంపుతాను అనైనా కర్ణుడి యొక్క ఉద్దేశం కదా. మరైతే పాండవులందరినీ నేను సంహరిస్తాను అని దుర్యోధనుడితో ప్రగల్భాలు పలుకుతాడేంది. అక్కడేమో కుంతిదేవికి మాట ఇచ్చాడు, అర్జునుడిని తప్ప మిగిలినటువంటి వాళ్ళని నేను చంపను అని. దుర్యోధనుడి దగ్గరికి వచ్చి పాండవులు ఐదుగురిని నేనే సంహరిస్తాను, నువ్వేం భయపడాల్సినటువంటి పని లేదు అని ఎప్పుడు చెప్తా ఉన్నాడు. అతన్ని నమ్ముకొని యుద్ధానికి దిగాడు దుర్యోధనుడు. మరి ఇది దుర్యోధనుడిని మోసం చేయటమా, లేకపోతే దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడిగా ప్రాణాలిచ్చేటువంటి స్నేహితుడిగా ఉన్నటువంటి వాడి యొక్క ధర్మమా, ఇది మనం ఆలోచించాల కర్ణుడి యొక్క విషయంలో. ఇంకొక విషయం ఏమిటంటే, ఏ దుర్యోధనుడి కోసం నా సర్వస్వాన్ని సమర్పిస్తాను, నా ప్రాణాలు కూడా వదులుతాను అని చెప్పినటువంటి కర్ణుడు ఒక మాట పట్టింపు కోసమని భీష్ముడు బ్రతికి ఉన్నంత కాలము కూడా నేను యుద్ధరంగంలో ప్రవేశించనన్నాడు. విచిత్రం ఏమిటంటే భీష్ముడు స్వచ్ఛంద మరణం వరంగగలిగినటువంటి వాడు, అంటే ఆయన కావాలనుకుంటే చచ్చిపోతాడే గాని ఆయన్ని ఎవరూ చంపలేదు. అలా చంపలేనటువంటి వాడు బ్రతికున్నంత కాలం కూడా నేను యుద్ధరంగంలోకి రానంటే ఆయన ఈ 18 రోజులు కూడా భీష్ముడే కనుక బ్రతుకుంటే ఈయన 18 రోజులు యుద్ధానికి రాడుగా. ఈయన నమ్ముకోరు కాదు దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమైంది. మరి 10 రోజులు అనుకుందాం, 10 రోజుల్లో భీష్ముడు పడిపోయాడు అంటే 10 రోజులు దుర్యోధనుడికి ఏమాత్రం కూడా సహాయం చేయకుండా ప్రేక్షకుల్లో నిలబడ్డాడు. ఇదేనా స్వామి భక్తి పరాయణత? ఇదేనా దుర్యోధను మీద ఉన్నటువంటి ప్రేమ, దుర్యోధను మీద ఉన్నటువంటి అభిమానం? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అంటే మాట పట్టింపు కారణంగా యుద్ధం మానేయాలనా? ఇలాంటి మాటలు ఇంతకుముందు ఎన్నన్నాడు భీష్ముడు నన్ను పోవాలి దాంట్లో ఇదొకటి అని అనుకోవాలి. భీష్ముడు ఇంతకుముందు ఎన్నిసార్లు తిట్టాడు? ఎన్నోసార్లు తిట్టాడు, ఒకసారి కాదు రెండుసార్లు కాదు. అంతకుముందు ఘోషయాత్రకు పోయొచ్చినప్పుడు తిట్టాడు, కావాల్సిన శాస్తి జరిగింది కదా, ఏ కర్ణుడిని నమ్ముకొని నువ్వు వాళ్ళ మీద యుద్ధానికి పోయావో ఆ కర్ణుడు పారిపోయి నిన్ను వాళ్ళకు వదిలిపెట్టేశాడు, బుద్ధి ఉందా నీకు ఓ దుర్యోధన అని కర్ణుడి ముందు తిట్టాడు. అయినప్పటికీ కూడా కర్ణుడే పట్టించుకోలే. ఆయన పోయిన తర్వాత ఈ ముసలాడికి ఇంతేను, ఎప్పుడు కూడా ఇట్టే మాట్లాడుతుంటాడు, నా ప్రతాపం రేపు చూపిస్తాను చూడు అంటాడు. సరే కింద పడ్డాడు అంటుంటాడు, నేను లేచానంటే మనిషిని కాని అంటుంటాడు. అది ఆ ప్రకారంగా మాట్లాడాడు కర్ణుడు. మరి ఎట్లయితే అక్కడ రావణాసురుడు ఇక్కడ కర్ణుడు మంచి గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక చెడు గుణం కారణంగా సర్వనాశనం అయిపోయి ఆ మంచి గుణాలు వాళ్ళకు కానీ ఇతరులకు కానీ ఉపయోగపడకుండా పోయినాయో, అదేవిధంగా అశ్వత్థామ కూడా అలాగే అలాంటి వాడే. తన తండ్రిని చంపినటువంటి దృష్టజ్యుమ్నుడి మీద పగ తీర్చుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి పట్టుదల కారణంగా తీవ్రమైనటువంటి పగ ప్రతీకారేచ్ఛ వాటి కారణంగా అశ్వత్థామ యొక్క చరిత్ర కూడా కళంకమైపోయింది మహాభారతంలో. అసలు కౌరవపక్షంలో యుద్ధం చేయాలి అనేటువంటి వాంఛ కూడా ఎందుకుంది అని అంటే, దృష్టజ్యుమ్నుడి మీద దెబ్బతీయాలి అని అంటే దృష్టజ్యుమ్నుడు పాండవ సేనాని కనుక తాము కౌరవుల పక్క ఉండాలి, అందుకని కౌరవుల పక్క ఉన్నాడు. ద్రుపదుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటిది కూడా ఉంది. ఎందుకని తన తండ్రిని అవమానించినటువంటి వాడు ద్రౌపదుడు గనక ఆ ద్రౌపదుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, తన తండ్రిని చంపినటువంటి దృష్టజ్యుమ్నుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, ఆ దృష్టజ్యుమ్నుడు ద్రౌపదుడి కొడుకే కనుక పాంచాలందరినీ సంహరిస్తాను అన్నాడు. అసలు ద్రోణ ద్రౌపదుల యొక్క వ్యవహారం ఏమిటి, ఇక్కడే వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా తెలుసుకోవాలి. కథ అందరికీ తెలుసు, ఇంత ముందు సార్ చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ వాళ్ళ మనస్తత్వం అనేటువంటిది ఇప్పుడు చెప్పుకున్నాం. ద్రౌపదుడు ద్రోణుడు ఇద్దరు కూడా మొట్టమొదట ద్రౌపదుడి యొక్క తండ్రి అయినటువంటి భరద్వాజుడి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అగ్నివేశుడు అనేటువంటి గురి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. ఇద్దరు కూడా సహాధ్యాయులు, క్లాస్మేట్స్, ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు, బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. ఆ స్నేహంలో ఒకసారి అన్నాడు, ద్రోణాచార్యుడేమో పరమ దరిద్రంలో ఉన్నాడు, ద్రౌపదుడేమో సర్వ సంపదలతో తొలతూగేటువంటి వాడు, అంటే రాజ్యాధికారి, అంటే అప్పుడు అధికారం లేకపోయినా తండ్రిది రాజ్యం కాబట్టి కాబోయేటువంటి రాజు. అందుకని ద్రోణాచార్యుడితో చెప్తాడు, మిత్రమా నేను రాజు కావడంతో నీ దరిద్రం కాస్త తీరిపోద్ది, ఇది ఒక లెక్క నాకు, ఒక వ్యక్తి యొక్క దరిద్రాన్ని తెచ్చుకుని నాకేమి రాజునైనటువంటి నాకేమి లెక్కేం కాదు కదా, నేను రాజును కావటమే ఆలస్యం, నీ దరిద్రం లేకుండా చేస్తాను అన్నాడు. అలా అన్నటువంటి వాడు ద్రోణాచార్యుడు ఆ తర్వాత కృప్పిని పెళ్లి చేసుకున్నాడు, కృపాచార్యుడి యొక్క సోదరి కృప్పిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి అశ్వత్థామ అనేటువంటి కొడుకు పుట్టారు. చిన్నతనంలో పాల కోసం ఏడుస్తూ ఉంటే అందరి పిల్లలు కూడా ఆవు పాలు తాగుతూ ఉంటే ఈ అశ్వత్థామకి ఆవు పాలు ఇవ్వటానికి వాళ్ళకి శక్తి లేదు, అంటే ఆవును కొనుక్కునేటువంటి శక్తి లేదు. శక్తి లేకపోతే తల్లి ఏం చేసిందంటే ఆ పిండి పాలు, ఆ పిండిని కలిపి నీళ్ళల్లో అదే పాలని చెప్పిస్తా ఉంటే తాగుతా ఉన్నాడు. అది చూసి ద్రోణాచార్యుడి కళ్ళ వెంట నీరు గారుద్ది, అంటే తన పసి గుడ్డికి కనీసం పాలు కూడా ఇచ్చేటువంటి స్థితి లేకుండా పోయింది నాకు, నాకు ఎంత విద్య ఉంటే మాత్రం ఏం ప్రయోజనం అని మనసులో చాలా బాధపడ్డాడు. బాధపడి భార్యతో చెప్పి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అందరికీ కూడా బాగా దానాలు చేస్తున్నాడు అని తెలిసి వెళ్ళిన తర్వాత పరశురాముడు వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యుని గౌరవించాడు. మరి ఎందుకు వచ్చావని అడిగితే ఇట్లా చాలా పేదరికంలో ఉన్నాను, నాకేదన్నా ఒక ఆవుని ఇస్తే బాగుంటుంది అన్నాడు, దానం చేయమన్నాడు. అయ్యా నాకున్నటువంటి సమస్తమైనటువంటి సంపదల్ని కూడా బ్రాహ్మణునికి దానం చేశాను, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, కావాలంటే అడుగు ఆ ఆయుధాలు, ఇదిగో ఈ అస్త్రాలు ఈ శస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి, పోయి కావాలంటే నేను ఇస్తాను అన్నాడు. సరే అవే ఇవ్వమన్నాడు. అక్కడ మళ్ళీ అన్ని నేర్చుకున్నాడు పరశురాముడి దగ్గర ద్రోణాచార్యుడు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత వస్తూ వస్తూ ఒక్కసారి పాంచాలానికి వెళదాం, ద్రౌపదుడు ఇప్పుడు రాజయ్యాడు, అతడు నా స్నేహితుడు, నన్ను కనుక చూశాడంటే ఎంతగానో గౌరవిస్తాడు, అంతకుముందు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కదా, కాబట్టి ఒకసారి వెళదామని చెప్పి వచ్చాడు. ఈయనేమో రాజు గనక రజోగుణం బాగా ఉంటుంది గనక రాజు అయిన తర్వాత కాస్త గర్వం అహంకారం వచ్చినాయి గనక అందుకని ద్రోణాచార్యుణ్ణి ఏ నువ్వెవరయ్యా పేద బ్రాహ్మణుడివి, నీకు నాకు స్నేహమా, ఏదన్నా కావాలంటే అడుగు భిక్ష అడుగు, అంతేగాని నేను నీ స్నేహితుణ్ణి, నాకేదో సహాయం చేయాలి, నీ స్నేహితుడినే, నువ్వెవరు నేనెవరు, నేను ఒక రాజుని, నువ్వు ఓ పేద బాపడివి అని చెప్పి అతన్ని అవమానం చేసి పంపించాడు. ఈ అవమానం జరిగినప్పుడు ఇద్దరిలో తేడా ఏమిటనంటే అతడేమో రాజు రజోగుణంలో ఉన్నటువంటి వాడు, ఇతడేమో బ్రాహ్మణుడు అందుకని సత్వగుణంలో ఉండవలసినటువంటి వాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడి కామక్రోధాలు ఉండకూడదు, కోపం కానీ కోరికలు కానీ ఉండకూడదు. సరే అలాంటి బ్రాహ్మణుడైనటువంటి ద్రోణాచార్యుడికి ద్రుపదుడు చేసినటువంటి అవమానంతో తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. మరి కోపం వచ్చింది అనుకుందాం, మాట వచ్చి తొందరగా కోపం వచ్చేస్తుంది సహజం, ఎంత సత్వగుణంలో ఉన్నా రావచ్చు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇటువంటి వాటితో నేను స్నేహం చేశాను అనవసరంగా, కాబట్టి వీటితో స్నేహాన్ని నేను కట్ చేసుకోవాలా అని ఆ స్నేహాన్ని మానేయాలి. కానీ అలా కాకుండా ఆ ఆలోచన చేయకుండా ఎలాగైనా సరే ఇతడి మీద ప్రతీకారం తీర్చుకోవాలా అని అనుకున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాడు రజోగుణంలో ఉండేవాడు, సత్వగుణంలో ఉండేవాడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకూడదు. అందుకని ఏం చేశాడు, ఎలాగైనా సరే ఇతని మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించాడు. అందుకని హస్తినాపురం వచ్చాడు. కృపాచార్యుడి ఇంట రహస్యంగా కొన్ని నెలల పాటు ఉన్నాడు బయటికి రాకుండా. ఆ తర్వాత ఒక రోజున ఈ 100 మంది కౌరవులు 5 పాండవులు 105 కూడా ఇంకా వెళ్ళతో ఉన్నటువంటి వివిధ దేశాల రాజా పుత్రులంతా కూడా ఆడుకుంటున్నారు, బంతి ఆట ఆడుకుంటున్నారు. ఆ బంతి కాస్త పోయి బావిలో పడిపోయింది, దాన్ని పైకి తీయాలా ఎట్లా అనంటే ఎవరికి చేత కావట్లేదు. అందుకని చెప్పి ఆ దారిన వస్తున్నటువంటి ద్రోణాచార్యుడు ఏమిటని అడిగితే ఇలా అంటే ఇదిగో నేను తీస్తాను చూడమని చెప్పి బాణం వేసి ఆ బాణానికి ఇంకో బాణం, ఆ బాణానికి ఇంకో బాణం తగిలించి దాంతో తీసిచ్చాడు. వెంటనే ఈ పిల్లలందరూ పోయి భీష్ముడికి చెప్పారు, వాళ్ళే చెప్పారు మా గురువుగా ఉండమని అడిగితే ఇట్లా కాదు మీ తాతగారిని అడగండి ఆయన కనుక చెప్తే అట్లానే చేస్తాను అన్నాడు. సరే పోయి భీష్ముడికి చెప్పారు. ఆ భీష్ముడేమో ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయన విషయాలు కనుక్కున్నాడు. ఓహో మనమిద్దరం కూడా ఒక గురువు యొక్క శిష్యుడే, నేను పరశురాముడి శిష్యుడిని, నువ్వు పరశురాముడి శిష్యుడే, చాలా బాగుంది, కాబట్టి నా బిడ్డల నా వాళ్ళందరికీ మన మనవాళ్ళందరికీ కూడా విద్యలు నేర్పుతున్నాడు. సర్ణ విద్యలు నేర్పడం మొదలుపెట్టాడు. ఆ ప్రకారంగా 14 సంవత్సరాలు విద్యలు నేర్పాడు. 14 సంవత్సరాలు వీళ్ళకి విద్యలు నేర్పుతున్నా ద్రౌపదుడి మీద పగ మాత్రం బోలా. ఇక్కడే మనం ఆలోచించాలి, ఎవరి మీదైనా ఏదైనా పగ గనక వస్తే, ఓ ప్రతీకారం తీర్చుకోవాలని వస్తే, వాళ్ళని కొట్టాలని తన్నాలనేటువంటి ఆలోచన వస్తే, సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి కొద్దిసేపట్లోనే అది బోద్ది. రజోగుణంలో ఉన్నటువంటి వాడికి చాలా కాలం ఉంటుంది. తమో గుణంలో ఉన్నటువంటి వాడికి వాడు సత్యం దాకా ఉంటుంది. ద్రోణాచార్యుడు మరి ఏ రకమైనటువంటి వాడు? 14 సంవత్సరాలు ద్రౌపదుడి మీద ఖర్చు తీర్చుకోవడం కోసం వీళ్ళందరికీ విద్యలు నేర్పినటువంటి నేర్పి గురుదక్షిణగా ఆ ద్రౌపదుడిని కట్టిదమ్మని చెబుతాడు చివరిలో. అంటే ఇంతటి పగ ఉంది. మరి అవమానం చేసినటువంటి ద్రౌపదుడినే అతనికి ఏం పగలేదు, ఎందుకంటే అవమానం చేశాడు, పంపించేశాడు, మర్చిపోయాడు, అతనికి ఇంకా అసలు ఏం తెలియదు. ఈ ప్రకారంగా ఈ ద్రోణాచార్యుడు 14 సంవత్సరాలు వీళ్ళందరికీ కూడా విద్యలు నేర్పి నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నాడు. ఏం కావాలో చెప్పండి అని అందరూ కూడా బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు తీసుకొచ్చారు. ఇవి కాదు నాకు కావాల్సింది, ద్రౌపదుడిని కట్టి తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయాలన్నాడు. ఓ మేము పోతామన్నారు 100 మంది సోదరులు. దుర్యోధనాదులు, కర్ణుడు, శకుని అందరు కూడా పోయారు. తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు ద్రౌపదుడి మీద. ఆ ద్రౌపదుడి యొక్క సోదరులు 10 మంది ఉన్నారు. సత్యసేనుడు, సత్యసేనుడు అని అందరు 10 మంది ఉన్నారు. వాళ్ళందరి దెబ్బకి తాళలేక సైన్యం అంతా కూడా హతమైపోయింది. ద్రౌపదుడు కర్ణుడికి దుర్యోధనుడికి అంగసంధుల్లో తాళనం చేశాడు. అంగసంధులు అంటే జాయింట్స్. ఈ జాయింట్లో కొట్టాడు బాణాలతో. దాంతో ఇద్దరు పారిపోయారు. అప్పుడు అర్జునుడు భీముడు సహాయం తీసుకొని సేన లేకుండా ఆ ఇద్దరే వచ్చారు. భీముడేమో సేనను సంహరించాడు, అర్జునుడేమో ద్రౌపదుడిని బంధించేసి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి యొక్క పాదాల మీద పడేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఓహో, పాంచాల దేశ మహారాజులు, ద్రౌపద మహారాజులు కదా, మీతోటి స్నేహం చేయాలంటే నాబట్టి బ్రాహ్మడికి కుదరదు కదా అని చెప్పి ఆ మాటతోటి ఆయన రాజ్యాన్ని 2 భాగాలు చేసి, కాంపిల్య, ఉత్తర పాంచాల ఉంది, కాంపిల్య, మాకంది అని 2 భాగాలు చేసి మాకందిని తాను తీసుకొని ఆ కాంపిల్యనేమో ద్రౌపదుడికిచ్చి, ఇప్పుడు నువ్వు రాజువే, నేను రాజునే, కాబట్టి మనకి ఇప్పుడు స్నేహం కుదురుద్ది కదా అని ఎగతాళి చేసి పంపించాడు. అంటే ద్రోణాచార్యుడి యొక్క పగ 14 సంవత్సరాలు కొనసాగింది. ఆ పగని తీర్చుకున్నాడు. సరే, ఇది ద్రోణాచార్యుడి యొక్క ఒకవైపు ఉన్నటువంటి భాగం. మరైతే గురువుగా ద్రోణాచార్యుడి యొక్క విషయం ఏమిటి అంటే, ఇప్పుడు భీష్ముడి యొక్క ఆజ్ఞతోటి వీళ్ళందరికీ గురువుగా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా రాచరికంతో స్నేహం కలిసింది, అంటే రాచరికంతో సహవాసం కుదిరింది. ఎప్పుడైనా సరే స్నేహం ఎట్లాంటిదంటే ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళ గుణాలు పొందేనే వస్తాయి. అందుకనే ఎప్పుడు కూడా చెడ్డవాళ్లతో స్నేహం చేయొద్దని తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ద్రోణాచార్యుడికి కూడా ఈ రాజరికంతో సహవాసం ఏర్పడింది కాబట్టి కాస్త లక్షణాలు వచ్చినాయి, దానికి తోడు రాజ్యం కూడా వచ్చింది. అందుకని ఈ రాచరికం యొక్క లక్షణాలన్నీ కూడా ద్రోణాచార్యుడిలో వచ్చింది. అయితే మరి అంతకుముందు గురువుగా సంగతి ఏమిటంటే, గురువుగా మాత్రం ఏ రకమైనటువంటి లోపం లేదు ద్రోణాచార్యుడు. ఒక ఉత్తముడైనటువంటి గురువు. ఎందుకంటే ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మంచిని మంచిగా, చెడు చెడుగా అని చెప్పుకోవాలి. ఏమిటనంటే తనను చంపటానికే పుట్టినటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు అని తెలుసుకున్నాడు. ఎందుకనంటే ద్రౌపదుడు ఇప్పుడు కోపంతో వెళ్ళాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు ఇంత చేస్తాడా, నేను అసలు మర్చిపోయాను, నా మీద ఇంతటి పగ అని చెప్పి ఆయన వెళ్ళి అరణ్యాలు తిరిగి అక్కడ ఉపయాసుడు యాసుడు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ముల్ని పట్టుకొని వాళ్ళ ద్వారా హోమం చేయించి ఆ హోమకుండం అగ్ని మధ్యంలో నుంచి ఈ దృష్టుజ్యుముడు వస్తాడు అన్ని రకాల ఆయుధాలతోటి రథంతో వాటితోటి అగ్నిలో నుంచి వస్తాడు. కాబట్టి ఆ దృష్టుజ్యుముడు తనని వధించడం కోసం అగ్నిలో నుంచి పుట్టాడు అని తెలిసినప్పటికి కూడా ఆ దృష్టుజ్యుముడికి విద్య నేర్పాడు. భీష్ముడిని చంపడానికే పుట్టినటువంటి వాడు సెకండ్ అని తెలిసి ఆ సెకండ్కి విద్యలు నేర్పాడు. అంటే అందరు రాజకుమారులకి విద్యలు చెప్పినట్టుగానే వాళ్ళకు కూడా విద్యలు నేర్పాడు. అందువల్ల గురువుగా మాత్రం ద్రోణాచార్యుడిలో ఏ రకమైనటువంటి దోషం లేదు. ఇక్కడ దోషం అంతా కూడా ఎక్కడుందని అంటే ఇదిగో తన బ్రాహ్మణత్వాన్ని కూడా మర్చిపోయి యుద్ధరంగంలో పాల్గొంటాడు. బ్రాహ్మణుడైనటువంటి వాడు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. అతను కేవలం యుద్ధ విద్యలు నేర్పచ్చు కానీ అతను మాత్రం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ అవసరమైతే యుద్ధం చేయాలని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఎప్పుడు యుద్ధం చేయాలట? ధర్మానికి హాని కలిగినప్పుడు యుద్ధం చేయొచ్చు, అధర్మాన్ని అణగదొక్కాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేయొచ్చు. మరి ఇప్పుడు ఎందుకు చేశాడు? ధర్మాన్ని ఉద్ధరించడానిక, అధర్మాన్ని అణగదొక్కడానిక? ఇక్కడ ధర్మం ఎవరిదో అధర్మం ఎవరిదో ద్రోణాచార్యుడికి తెలియదా? భీష్ముడికి తెలుసు, ద్రోణాచార్యుడికి తెలుసు, కృపాచార్యుడికి తెలుసు, అందరికీ తెలుసు, అశ్వత్థామ తెలుసు, పాండవులు ధర్మాత్ములు, ధర్మరాజు ధర్మాత్ముడు అనేటువంటి విషయం అందరికీ తెలుసు, దుర్యోధనుడి దుర్మార్గము అన్యాయము అనేటువంటి సంగతి తెలుసు. మరి ఇప్పుడు అధర్మాన్ని గెలిపించడం కోసం, ధర్మాన్ని అణగదొక్కడం కోసం కదా ఇప్పుడు యుద్ధం చేసింది. అంటే శాస్త్రంలో ఏం చెప్పారు దానికి వ్యతిరేకం కదూ. శాస్త్రం ఏం చెప్తుంది? ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని అణచడానికి బ్రాహ్మణుడు అయినటువంటి వాడు అవసరమైతే యుద్ధం చేయవచ్చు అని ఉంది. ఇప్పుడు అధర్మపక్షంలో నిలబడి ధర్మపక్షం మీద పోరాడి ఆ ధర్మాన్ని ఓడించడానికి సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇప్పుడు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడా? ద్రోణాచార్యుడు శాస్త్రానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడా? శాస్త్ర విరుద్ధం అయితే దీనికి కూడా ఒక కారణం. ఎందుకంటే భీష్ముడు తనకు ఆదర్శం. తాను చాలా పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికంలో ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో ఘోరమైనటువంటి అవమానాన్ని పొంది ఇలాంటి పరిస్థితిలో భీష్ముడు తనకి సహకారం ఇచ్చాడు. తనకు కావాల్సినంత ధనం, కావాల్సినటువంటి సంపదలు అన్నీ ఇచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పమన్నాడు. కాబట్టి తన దరిద్రం కాస్త తీరిపోయింది. అందుకని భీష్ముడే తనకు ఆదర్శం అని అనుకున్నాడు. కనుకనే భీష్ముడు ఎచ్చటనో ద్రోణుడు ఎచ్చటనే అనేటువంటి మాట ద్రోణాచార్యుడి నోటి మీదుగా వస్తుంది. ఇప్పుడు కౌరవ పాండవుల యొక్క భేదం ఉంది, అంటే వాళ్ళిద్దరు ఇద్దరి మధ్య తగాదాలు ఉన్నాయి. ఈ కౌరవ పాండవుల మధ్య ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? కురువంశానికి సంబంధించినవి. ఆ తగాదాలను తీర్చాల్సినటువంటి వాడు, న్యాయం చెప్పాల్సినటువంటి వాడు ఎవరు? ఆ కురువంశానికి తాత అయినటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడు భీష్ముడు. కానీ తనకేమో అర్హత లేదు, అధికారం లేదు. తాను ఎందుకంటే కురువంశానికి సంబంధించినటువంటి వాడు కాదు. అందువల్ల ఆ భీష్ముడిని అనుసరించడమే నా లక్ష్యం అని అనుకున్నాడు. అందుకని భీష్ముడు ఎక్కడో ద్రోణుడు ఎక్కడ, భీష్ముడు ఇటు పక్క ఉన్నాడు కనుక ఆయన కూడా ఉన్నాడు. ఈ ప్రకారంగా అందుకోసం ఉన్నాడు. కానీ అది అధర్మం అనేటువంటి విషయం కూడా పట్టించుకోలేదు. అధర్మమైనా, అక్రమమైనా, అన్యాయమైనా, నాకెంత పాపం వచ్చినా అవన్నీ నేను పట్టించుకోను, భీష్ముడిని అనుసరించడమే అనుకున్నాడు. కనుక ఆ ప్రకారంగా ఈ రెండు కారణాలతోటి, అంటే భీష్ముడిని అనుసరించవలసి వచ్చింది గనక, ద్రౌపదుని మీద కక్ష తీర్చుకోవాలి గనక, ఈ రెండు కారణాలతోటి కూడా ఇలా యుద్ధం చేయటం, యుద్ధానికి సిద్ధపడటం అనేటువంటిది జరిగింది. ఇంకా ద్రోణాచార్యుడి యొక్క మనస్తత్వం, అశ్వత్థామ యొక్క మనస్తత్వం, ఈ రెండు కూడా మనం ఇంకా తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి. వాటిని మనం రేపు తెలుసుకుందాం.